ಶ್ರೀಮತಿ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೆ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತೂ ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯರು ಶ್ರೀಮತ್ ಉಪನಿಷತ್ ಸಿದ್ಧಾಂತ ಆಚಾರ್ಯಪೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕರು ಶ್ರೀ 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 ರಂಗರಾಮಾನುಜ ಜಿಯರ್ ಸ್ವಾಮಿವಾರು ತಾವು ಪರ್ಯಟించಿನ ಭಾರತದೇಶಂಲೋನಿ ಪುಣ್ಯಭೂಮಿ ವಿಶೇಷಾಲನಿ ఎన్నో దర్శింపజేస్తూ ఉన్నారు. దాన్ని ప్రతిరోజు మనం శ్రవణం చేస్తున్నాం. ఈవేళ 63వ భాగంగా గ్రహిద్దాం. కాశ్యవాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜ ಇತಿಭ್ಯೋ ನಮಃ. ನಿನ್ನ ಸ್ವಾಮಿವಾರು ತಮ್ಮ ಪರ್ಯಟನಲ್ಲೋ ಚುಂಚುನ್ಕಟ್ಟ ರಾಮಾಲಯ ದಗ್ಗರ ಉನ್ನ ವಿಶೇಷಾಲನಿ ಮನಗೆ ತಿಳಿಯಜೇಸ್ತೂ ಉನ್ನಾರು. ಕೊಂಚೆಂ ಅರ್ಧಾಂತರಂಗಾ 4 ಲೈನ್ಲು ಪಡಲೇದು. ದಾನ್ನಿ ಈವೇಳ ಕಲುಪುಕೊನಿ ಸ್ವಾಮಿವಾರಿ ಪ್ರಸಂಗಾನ್ನಿ సాగిద్దాం. నిన్న చెప్పిన దానిలో అర్చకులు అక్కడ ఉన్నటువంటి 2 ధారల్ని చూపిస్తామన్నారు, కానీ ఇప్పుడు ఎండిపోయాయండి అన్నారట. సరే, వాళ్ళు చెప్పిన దాని మీద జాలి వేసింది. ఎక్కడ పంచవటి? నాసిక్, మధ్యప్రదేశ్ వేది కదా అది. అక్కడే రావణుడు ఆమెను ఎత్తుకుపోతే ఈ కర్ణాటకలో ఎలా స్నానం చేసింది ఆమె అని వారు చెప్పిన దానికి నవ్వు వచ్చింది. అయినా స్థలపురాణం స్థలపురాణమే కదా. మరి మన రామతీర్థంలో కూడా కొండ మీద ఇలాంటి కథలే బోలెడు చెప్తున్నారు. కల్పభేదం అనుకోవడమే, సంతృప్తి పడడమే. అయితే కోవెల బాగానే ఉంది, ప్రశాంత వాతావరణం, అంతకుమించి విశేషం ఏమీ లేదు. అలా చుంచునకట్ట చూసి బాలాజీ రిసార్ట్స్కి ఆ రాత్రికి వచ్చేశాం అని 24వ భాగాన్ని ముగించారు. ఇక 25వ భాగం, ఈనాడు స్వామివారి అనుగ్రహిస్తున్నటువంటి భారతదేశ పుణ్యభూమి విశేషాలను చూసుకుందాం. చుంచున్ కట్ట, దీన్నే సింజన్ కోట అంటారు అనుకున్నాం కదా. దాన్ని మేము దర్శించుకున్న తర్వాత ఇక బాలాజీ రిసార్ట్స్కి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. కానీ త్రోవలోనే శ్రీరంగపట్టణం ఉన్నది అని తెలుసుకొని దాన్ని కూడా చూసి వెళదాం అని నిశ్చయించుకొని అటువైపుగా తిరిగాం. శ్రీరంగపట్టణం చారిత్రకంగా చాలా ప్రసిద్ధిని పొందింది. 2 విధాలుగా కూడా దీన్ని చెప్పచ్చు. హైదర్ ఆలీ, టిప్పు సుల్తాను వీరికి రాజధానిగా ఉన్నది పట్టణం ఆనాటి రోజుల్లో. కానీ అంతకు మించిన ప్రసిద్ధి మన భగవద్రామానుజుల వారి వలన వచ్చింది. దీనికి మైసూరుకిది 16 కిలోమీటర్ల దూరంలో, బెంగుళూరుకి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ రెండింటికి మధ్య ఉండేదే ఇగో ఈ శ్రీరంగపట్టణం. టూరిస్టులకి చాలా గొప్ప ఆకర్షణ. బ్రిటిష్ కర్నల్ సర్ ఆర్థర్ వెల్స్లీ టిప్పు సుల్తాన్ని చప్పేసింది కూడా ఇక్కడే. న్యాయంగా బ్రహ్మాండమైన కోట కనిపించాలి ఇక్కడ, కానీ బ్రిటిష్ వారు పడగొట్టి దాన్ని శిథిలం చేశారు. వాళ్ళు పడగొట్టినంత పడగొట్టగా, శిథిలమయ్యేంత శిథిలమవగా ఇప్పుడు ఇంక కొన్ని ఆర్చిల్ లాంటి కట్టడాలు మాత్రం ఆనాటి గుర్తులుగా మిగిలి ఉన్నాయి ఇప్పుడు అంతే. సరే, కావేరీ నది పాయలుగా ప్రవహిస్తూ ఉండగా ఆ నదిలో ఒక ద్వీపం శ్రీరంగపట్టణం. ఆలయం కూడా చాలా పెద్దది, 5 అంతస్తుల గోపురం కనువిందు చేస్తూ ఉంటుంది. లోపల విగ్రహాల రూపంలో వేయించేసి ఉన్నది కూడా రంగనాథుడే, ఆదిశేషో మీద పవ్వడించిన బ్రహ్మాండమైన తిరువేణి స్వామి చక్కటి శరీరం. అంచేత ఇది సకల విధాల శ్రీరంగమే అని అనిపిస్తుంది. 1450లో విజయనగర రాజులు ఈ పట్టణ కోటని నిర్మించారట. తరువాత ఉడయార్లు చేతిలోకి వెళ్ళింది. 1759లో హైదరాలీ చేతికి వచ్చింది. 1799 బ్రిటిష్ వారి చేతికి వెళ్ళిపోయింది. అయితే ఆలయం కోట కన్నా చాలా పాతది. 894లో గంగవంశపు రాజులు కట్టించగా హోయసల సామ్రాజ్య నేతలు దీన్ని జీర్ణోద్ధారణ చేశారు. తరువాత కాలంలో అంటే 1133లో చోళరాజు క్రిమికంటుని ఆగడాలకి విసిగి శ్రీరంగం నుంచి భగవద్రామానుజుల వారు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన వలన ఈ ఆలయం బాగా ప్రసిద్ధికొచ్చింది. రంగాలు 3, ఒకటి ఆదిరంగం, అదే శ్రీరంగం, తర్వాత మధ్యరంగం శ్రీరంగపట్టణం, అంచరంగం నెల్లూరులో ఉన్నటువంటి రంగనాథస్వామి ఆలయం. మొదటి 2 కావేరి నదిలో ఉంటే 3వది పెన్నా నదీ తీరంలో ఉంది. 3ంటిలోనూ స్వామి పవళించే ఉంటారు. శ్రీరంగపట్టణంలో మూర్తే పెద్దవారేమో అని అనిపిస్తుంది చూపుకి. శ్రీరంగపట్టణ ఆలయం చాలా పెద్దది, గొప్ప శిల్పకళ ఉంది. ధ్వజస్తంభం దాటి వెళ్ళగానే చెరోవైపు ఉన్న 2 స్తంభాలను చూస్తే చాలు, శిల్పకళా చాతుర్యం మనకి స్పష్టమవుతుంది. చెరో స్తంభం మీద 12 చొప్పున మొత్తం 24 నామాలు, అంటే కేశవాది కృష్ణ పర్యంతం చూసుకుంటే అన్నీ తగిన రూపాలతో చెక్కారు. ఆ స్తంభాల మీద ఎంత అందంగా ఉన్నాయో ఆ మూర్తులన్నీ. మన ఆగమ శాస్త్రంలో వివరించిన తీరులో ఒక్కొక్క నామానికి ఉండే వివిధ రూపాలు, ఆయుధాలు, ఆభరణాల వర్ణనలతో చాలా బాగుంటుంది శిల్పం. ఆలయానికి ఉండవలసిన సమస్తమైన హంగులు ఉన్నా, యథావిధిగా అర్చనాదులన్నీ చక్కగా కొనసాగుతున్నా, ఈ ఆలయం శిల్పకళకి ప్రసిద్ధి చెందినంతగా ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిని ఇది చెందలేదు. యువతి అందమైనదే అయినా ధరించిన ముస్తాబు, మేకప్ మితిమీరితే ఆ అందం ఎలా అతి అయిపోతుందో అలా అయిపోయింది ఇక్కడ. అర్చామూర్తులలోని జీవకళ అనిపించింది నాకు చూస్తుంటే. అలా శిల్ప వైచిత్ర కోసం అంతగా శ్రమించినట్లున్నారు ఈ ఆలయంలో ఆనాడు. పంచదార బాగా ఎక్కువైపోయినా పాయసంలా అనిపించదు, అది ఈ ఆలయ పరిస్థితి. లక్ష్మీదేవి చాలా సుందరంగా వేయించేసి ఉంటారు ఈ ఆలయంలో. ఈరోజు ఆమెకి ప్రత్యేక అలంకారం చేసి సోఫా మీద కూర్చున్నట్లు నిరూపించారు. ఆళ్వారాచార్యుల సన్నిధులన్నీ వేయించేసి ఉన్నాయి. టూరిస్టు సెంటర్గానే ప్రసిద్ధి కనుక ఉదయం సాయంకాలం ఆరాధన సమయాల్లోనే ఆళ్వార్ల సన్నిధులు మాత్రం తెరిచి వెంటనే మళ్ళీ మూసేస్తూ ఉంటారు. అందరూ రంగనాథుడు, రంగనాయకి సన్నిధుల దగ్గరే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఈరోజు శ్రవణ నక్షత్రం, సాయంకాలం అయింది కనుక వేదాంత దేశుల వారిని పొరపాటు అంటే ఊరేగింపుకి వేంచేపు చేసుకొని వెళుతూ ఉన్నారు. మేము వెళ్ళిన కబురు తెలియగానే అక్కడై అర్చకులు ఒకరు వచ్చి సాదరంగా తీసుకొని వెళ్ళి అన్నీ సేవింపజేశారు. ఇంకా ఈ ఊళ్ళో చూడవలసినవి నరసింహస్వామి సన్నిధి, గంగాధరేశ్వర స్వామి ఆలయం, దరియా దౌలత్, గుంబంజ్ మొదలైన కట్టడాలు అన్నింటినీ పైనుంచి చూసి వచ్చేశాం. ఆలయపు రంగనాథుడు గౌతమ ఋషికి, కావేరీ నదికి ప్రత్యక్షమట. వారిద్దరి విగ్రహాలు సన్నిధిలో ఉన్నాయి. అగస్త్యుడు ఆరాధన చేసిన వాడట ఈ స్వామికి. ఆలయం రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. మొత్తం మీద చూడవలసిన ఆలయాల్లో ఇది ఒకటి. రాత్రికి బాలాజీ రిసార్ట్స్కి చేరుకున్నాం. ఈ రిసార్ట్స్ చాలా బాగున్నాయి. ఒకవేళ మన వారందరూ మేల్కోట వగైరాలు చూడడానికి వస్తే ఈ రిసార్ట్స్లోనే ఉండవచ్చునని కొలతలన్నీ వేసుకున్నాం కాసేపు సరదాగా. ఇక ఆ మర్నాడు అంటే 12వ తేదీన బయలుదేరి సోమనాథపురం వచ్చాం. చెన్నకేశవస్వామి ఆలయం ఉండే ఇది ఒక ప్రసిద్ధ నగరం. కర్ణాటకలో ఇది చాలా ప్రసిద్ధమే. మైసూరుకి తూర్పుగా 35 కిలోమీటర్ల దూరంలో, బెంగుళూరుకి పడమరగా 138 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 1250 ప్రాంతంలో నిర్మించబడిన శిల్పకళా చాతుర్య ప్రధానమైన ఆలయం ఇది. అద్భుతమైన విగ్రహాలు, ప్రసన్న చెన్నకేశవుడు అనే విష్ణు ఆలయమే ఇది. ఆర్కియాలజికల్ వారి అధీనంలో ఉంది ఇది. ఆరాధనలు నామమాత్రమే. జనార్దనుడు, వేణుగోపాలుడు మొదలైన విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. చక్కడంలో ఏనుగులు, సింహాల వరుసలు ఆశ్చర్యం కలిగిస్తాయి. బన్నూరు మీద నుంచి సోమనాథపురం చేరుకున్నాం. ఆలయం అన్నీ శిథిలాలే. ఆలయంలో అన్నీ శిథిలాలు. ఆరాధన నామమాత్రమే అన్నాను, కానీ అసలే లేదు అనడం సబబేమో. అయితే అపార శిల్ప సంపద ఆర్ద్ర హృదయ మందారాలను వికసింపచేస్తుంది. నేను చిరకాలం కిందటే, అంటే పూర్వాశ్రమంలోనే చూసేశాను, కనుక మరలా లోపలికి వెళ్ళలేదు. మిగిలిన వారు చూసి వచ్చేశారు ఒక గంటలో. సోమనాథ్పూర్ చూసిన తర్వాత శివసముద్రం వచ్చాం. ఇది కావేరీ నది రెండు పాయలుగా చేరి ప్రవహించడంలో బయలుదేరిన జలపాతం. 270 అడుగుల ఎత్తు నుండి కిందకి దూకుతున్న పెద్ద పెద్ద జలధారలు చూడడం ఒక మంచి అనుభూతే. 270 అడుగులంటే 27 అంతస్తుల భవనం. ఆ పైనుంచి దూకుతుంది ఈ జలధార. ఈ ప్రాంతమంతా అడవి, వర్షాకాలంలో ద్వీపంలా అయిపోతుంది. నీటిలో మునిగిపోయి పెద్ద చెరువునే తలపిస్తుంది ఈ ఊరంతా. ఇక్కడికి అప్పటికీ తమిళనాడు బార్డర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ శివసముద్రంలో శివ విష్ణు ఆలయాలున్నాయి, కానీ అంత ప్రసిద్ధి కానందున ప్రత్యేకించి మేము వెళ్ళి చూడలేదు. జలపాతాన్ని మాత్రం దూరం నుంచి చూసి వచ్చేసాం. సీజన్ కాదు గనక అంత పెద్ద జలధారలేం కనిపించలేదు. అక్కడి నుంచి బయలుదేరి తిరువణ్ణామలై సెంజి చూసుకొని మద్రాసు పెడదాం అనుకున్నాం. అడ్డదోవన వేగంగా వెళ్ళిపోవచ్చునని మ్యాప్ చూసుకుంటూ పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ అడవుల్లో కొండల్లో ఆ రోజంతా నానా బాధలు పడ్డాం. తిరువణ్ణామలై వగైరాలు సాధ్యం కాదని కొంత దూరం వెళ్ళేసరికి తెలిసిపోయింది. ఆ కొండదారుల్లో మాకు సరైన మార్గంలో వెళుతున్నామో లేదో అడగడానికి కూడా మనుషులు గంటల కొద్దీ ప్రయాణం జరిపినా ఎవ్వరూ కనపడలేదు. చివరికి ఎలా అయితేనేం, రాత్రి అయ్యేసరికి బయటపడ్డాం అనుకోండి. శివ సముద్రం నుంచి కనకపుర వెళ్ళాం. అక్కడి నుంచి కొడిహళ్ళి, తగిత్తి, అత్యంత డేంకిని కోట, కృష్ణగిరి ఇలా అడ్డదిడ్డంగా ప్రయాణించేశాం. కనకపురాలో దేవగౌడ గారి ఎలక్షన్ల ప్రచారం హోరు ఎలా ఉందో చూసాం అక్కడ కనిపిస్తే. డేంకిని కోటలో బేటరాయస్వామి అనే పేరుతో ఒక అభిమాన స్థలం ఉన్నది, కానీ ఆలస్యమైపోతుంది. రాత్రి లోపలగా కొండ ప్రాంతాలన్నీ విడవాలి అనే తొందరలో ఆగడానికి ఇక మేము సాహసం చేయలేదు. మద్రాసు చేరుకునేసరికి రాత్రి 12 గంటలయ్యింది. మన భీమవరం కుమారి గారు అబ్బాయి చదువు కోసం పోడూరులో ఉంటున్నారు కదా, ఆమె ఎలాగైనా రావాలని పట్టుబట్టడంతో వారింటికి చేరుకున్నాం ఆ అర్ధరాత్రి. వేలప్పన్ సావిడిలో ఉన్నారు వాళ్ళు. 13వ తేదీ ఉదయం ఎంబార్ అవతరించిన మధురమంగళం వెళదాం అనుకున్నాం, కానీ శరీరాలు సహకరించలేదు. ఆ రోజంతా రెస్టే. 14వ తేదీ ఉదయం నేరుగా మహాబలిపురం వెళ్ళాం. ఇదివరకు దర్శించకుండా వదిలేసినటువంటి జ్ఞానపిరాన్ సన్నిధికి ఇగో ఇప్పుడు వెళ్ళాం. అక్కడ ఆ వరాహమూర్తినే దర్శనం చేసుకుంటాం. తిరువిడవెందైలో పిరాటిని ఎడమ చేతి వైపు ధరించి ఉన్నారు అక్కడ, మరి ఇక్కడ కుడి చేతి వైపు ధరించి ఉన్నారు, అంతే తేడా. అదో గుహ, దానినే ఆలయంగా మలిచేశారు. పల్లవరాజు ఒకరు ప్రతిరోజు తిరువిడవెందై వెళ్ళి సేవించుకొని వచ్చేవారట. వృద్ధాప్యంలో ఇక వెళ్ళలేక ఇక్కడ గుహలోనే ఆ సన్నిధి లాంటి సన్నిధిని ఏర్పరచుకున్నారట. అదే జ్ఞానపిరాన్ సన్నిధి. పెద్ద గోపురం కాదు. రాజు, రాజు భార్యలు వగైరా శిల్పాలు కూడా ఇక్కడున్నాయి. ఇక అక్కడి నుంచి శిల్పశాలకి బయలుదేరి వెళ్ళి అన్నీ చూశాం. మన ఆశ్రమంలో రామకోటి స్తూపం కడితే ఆ ముందర వెంచేపు చేయడానికి తగిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంతవుతుందో వగైరా ఎంక్వైరీలు చేస్తూ శిల్పకళాశాలలన్నీ తిరిగాం. కాసేపు మ్యూజియంలు చూశాం, రకరకాల విగ్రహాలు చూశాం. అన్నింటి ధరలు 100,000లోనే అని అంటూ స్వామివారు ఇక్కడి వరకు ఇలా తెలియజేశారు, తర్వాత ఏ విధంగా తెలియజేస్తున్నారో ఆ విషయాలు మనం రేపటి రోజు తెలుసుకుందాం. అడిగే రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.